శ్రీమాతృగురుభ్యాం సభాయి చ నమః. అష్టాదశ పురాణాలలో ఆది పురాణమైన ఈ మత్స్య పురాణ విశేష ఘట్టాలు మనం భక్తితో చెప్పుకుంటున్నాం. అందులో మనువు ప్రశ్నించి మత్స్యం ద్వారా జగత్ ప్రళయ విశేషాలు, జగత్ సృష్టి విశేషాలు అడుగుతూ ఉంటే ఆయన చెబుతున్నాడు, స్వయంభువ మను వంశంలో పుట్టినటువంటి రాజుల చరిత్ర కూడా చెప్పాడు. దీన్ని వంశానుచరితము అంటాం. అందులో ఆ వంశంలో అంగుడు అని పేరు కలిగినటువంటి ఒకనొక రాజు పుట్టాడు. అతనికి సునీత అని పేరు కలిగిన పితృదేవతల కన్య ఆమెనిచ్చి పెళ్లి చేశారు. ఈ పితృదేవతల కుమారుడే మన యమధర్మరాజు కూడా, ధర్మదేవత కూడా. సునీతాదేవికి అంగుడికి చాలా కాలం సంతానం కలగల. సంతానం కోసం ఆవిడ చాలా బాధపడింది. తన భర్త మిగతా భారతీయులందరికీ సంతానం ఉన్నది, కానీ తనకి సంతానం లేదనే బాధతోటి కుల పురోహితుడైన వశిష్ఠ మహర్షిని అడిగితే ఆయన, ఇది ఈ జన్మది కాదమ్మా, ఏదో ఒక రుణానుబంధం ఉండాలి, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా, ఒక రుణం ఉంటేనే ఆ అనుబంధం వల్ల భార్యలు కానీ బిడ్డలు కానీ పశువులు కానీ ఇళ్ళు కానీ ఇవన్నీ వస్తాయి. అవి లేకపోతే రమ్మన్నా రావు, ఉండమన్నా ఉండవు, పొమ్మన్నా పోవు. ఇవన్నీ విశేషమైన బంధాలు. నీ పూర్వజన్మ దుష్కృతం ఒకటి ఉంది, అందుకే నీకు సంతానం లేదు. సంతాన ప్రాప్తి కోసం గొప్ప వ్రతాన్ని అనుష్ఠానం చేయమని ఆమెకి దివ్య వ్రతాన్ని ఉపదేశించారట. ఆ వ్రతాన్ని మదన ద్వాదశి వ్రతం అంటారు. ఇక్కడ దితి తనకు గొప్ప సంతానం కావాలని భర్తను అడిగితే దితికి కశ్యప ప్రజాపతి ఈ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. అప్పుడు పూర్తిగా వ్రతం వివరాలు చెప్తాడు. ఇక్కడ మాత్రం వివరాలు ఏం చెప్పడు, ఊరికే మదన ద్వాదశి వ్రతం అనే ఒక వ్రతాన్ని ఉపదేశించాడు. ఆ వ్రతాన్ని చేసిన తర్వాత గొప్ప దాన ధర్మాలు చేసింది ఆవిడ. భూరి విరాళాలు అంటారు. భూరి అంటే బంగారం. సువర్ణదానం విరివిగా చేసేసింది ఆవిడ. చేయగానే ఆవిడ గర్భం వచ్చింది. ఈ గర్భం వచ్చినప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు పాటించాలి. సంధ్యా సమయంలో నిద్రపోకూడదు. సంధ్యా సమయంలో కనుక స్త్రీ నిద్రపోతే పుట్టే కొడుకు తల్లిదండ్రులు మాట వినడం. ఎక్కువసార్లు సంధ్యా సమయంలో నిద్రపోతే క్రూరుడు, దుర్మార్గుడు, లోక కంటకుడు పుడతాడు. గర్భవతులకి నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఉల్లంఘించి ఈవిడ సంధ్యా సమయంలో నిద్రపోవడం చేసింది. సంధ్యా సమయంలో నిద్రపోవడం ఒకటే కాదట, ఉదయం పూట లేచి లేవగానే స్నానపానాదులు లేకుండా నీరసం వస్తే ఏదైనా తినేసేదిట. ఇవన్నీ గర్భంలో ఉండే పిల్లవాడికి దోషారూపంలో పట్టుకున్నాయి. క్రమంగా వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు, అంగ పుత్రుడు, వాడికి వేణుడు అని పేరు పెట్టారు. పరమ దుర్మార్గుడట. వేణం అన్యాయినం అన్నారు. న్యాయానికి వ్యతిరేకంగా నడుచుకునేవాడు అన్యాయి. మరి తల్లి చేసిన దోషం, అసలు ఆవిడకి సంతానం ఉండదంటే కావాలని వ్రతాలు ఆచరించి కన్నది, ఆ వ్రతాల సమయంలో కూడా నియమాలు పాటించకపోవటం వల్ల దౌర్భాగ్యుడైన కొడుకు పుట్టాడు. వాళ్ళ వంశంలో మృత్యుదేవత ఒకనొకప్పుడు ఒక బాలికామణి యొక్క భర్తను చంపేట. ఆ బాలికామణి శపించింది, నీకెలాగో సంతానం ఉండదయ్యా మృత్యుదేవత, కానీ నీ సోదరీమణికి నువ్వు చేసిన ఈ పాపానికి ఒక దౌర్భాగ్యుడు పుట్టి లోకంలో అందరి చేత చివాట్ల పాలవుతాడు అని చెప్పించింది. అదిగో ఆ మృత్యుదేవత యొక్క అన్యాయపు చేష్ట వల్ల కూడా ఈవిడ కొడుకు అలా దౌర్భాగ్యుడే పుట్టాడు. అదేం కొడుకు అండి బాబు, వాడు ఏడిపించేసేట పుట్టేప్పటి నుంచి. వాడు ఎటువంటి వాడు, చిన్నప్పటి నుంచే పశు హింస పరో నిత్యక, నిత్యం పశువుల్ని చంపి బతకడం మొదలెట్టాడు. జంతువుల్ని పరపర పరపర కోసుకుని మాంసం తినేవాడు వాడు. క్రూరుడు, దుష్టుడు, అన్యాయంగా కనిపించిన వాడిని కొట్టేవాడు. చిన్నపిల్లని ఆటల్లో బంతి పక్కకి వెళ్ళిపోతే దానికి బాధేసేవాడట. తేడా వస్తే పక్షుల్ని చంపేసేవాడు. జంతువుల్ని కోసుకు తినడం వాడికి అలవాటైపోయింది. ఇంకా ఈ విధంగా క్రూరత్వంతో ఉంటే వాళ్ళ నాన్నగారికి విసిగిపోయి ఎప్పటికప్పుడు వీడిని దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. కొట్టాడు, తిట్టాడు, దండించాడు, మంచిగా చెప్పాడు, బతిమాలాడు, బామాలాడు, ఎన్ని చెయ్యండి, వాడి బుద్ధి పుట్టుకతో వచ్చిందని చెప్పానుగా, అది పోద. విసిగిపోయి ఒకనాడు రాజుగారు తనలో తనలో అనుకున్నట్ట, అసలు సంతానం ఉండకుండా ఉంటే మంచిదనుకున్నాను, కుపుత్రత్వం కంటే అపుత్రత్వం మంచిదని ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇటువంటి దౌర్భాగ్యుడు పుట్టాడు ఏమిటి? ఏదో సంతానం వల్ల తరిస్తామని నా భార్యామణి బతిమాలితే ఆమె కోసమని ఉపవాసాలు వ్రతాలు చేసి దాన ధర్మాలు చేస్తే ఇటువంటి చండాలుడు పుట్టుకొచ్చాడు. ఎక్కడ చూసినా అపఖ్యాతి వస్తుంది వీడి వల్ల. కొద్ది రోజులు పోయాక వీడు ప్రభు అయితే అప్పుడు లోకం ఏమవుతుంది? ఇలా బాగా భావించి భయపడి ఒకనాటి రాత్రి వేళ ఎవరికి చెప్పకుండా ఆయన మాయమైపోయాడట. అర్ధరాత్రి వేళ ఆ ప్రదేశాన్ని వదిలి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. రాజు లేని రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎప్పుడైతే రాజు లేడో దొంగలు పెరిగిపోతున్నారట. కొంతమంది క్రూరులైనటువంటి దొంగలు బయలుదేరారు. బయలుదేరి ఓ ప్రజల మీద పడి దోచుకోవడం మొదలెట్టారు. దాంతో రాజాధిరాజు లేకపోవడం వల్ల దస్యుల ప్రభావం ఎక్కువైపోయిందని భావించిన బ్రాహ్మణోత్తములు, మంత్రులు, ప్రజలు అందరూ కలిసి సరైన రాజు ఉండాలి, దురదృష్టవశాత్తు మన రాజుగారు రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు, ఆయనకి ఇంకా కొంతమంది భార్యల వల్ల సంతానం ఉన్నారు, వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ లేరు, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఇక్కడ ఉన్నవాడల్లా వేణుడు, వాడు క్రూరుడే కానీ రాజయ్యాకేమైనా బాగుపడతాడేమో, ప్రస్తుతం ఉన్నవాడు వాడొక్కడే బలవంతుడు, దొంగలు నదుపులో పెట్టగలిగిన వాడు వాడు. ఇలా భావించి తప్పనిసరి పరిస్థితులలో అంతా కలిసి వేణుణ్ణి బతిమాలారట. వేణ మహారాజా, నువ్వు మా అందరికీ రాజువై మమ్మల్ని పరిపాలించు, మా శక్తులు నీకు కొన్ని ఇస్తాం, ఆ శక్తులతో పరిపాలించు అని. ఎప్పుడో మీరు ఈ పని చేయవలసింది, మీకు బుర్ర తక్కువ అన్నట్టు. సరే ఏం చేస్తారు, అలాగే వాడికి శక్తులిచ్చి వాడిని రాజుని చేశారు. అయ్యాడు రాజువాడు. రాజైన మరుక్షణమే వాడు ముందు దొంగల మీద దాడి చేశాడట. సర్పాలను చూచిన ఎలుకలు పారిపోయినట్టుగా దొంగలందరూ ఒకటే పొరుగుచ్చుకున్నారు వాడిని చూసి. మహావీరుడు అందరినీ చావుగొట్టి పారేశాడు. వాడికి ఒక దివ్య రథం ఇచ్చారట బ్రాహ్మణోత్తములంతా కలిసి. ఆకాశంలో ఎగరగలదు, నేల మీద నడవగలదు, మహావేగంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెడుతుంది ఆ వేణ మహారాజు గారి యొక్క రథం. ఆ రథం ఎక్కి మహావేగంగా అటు ఇటు ఇటు అటు భూమండలం అంతా పరిభ్రమిస్తూ లోకంలో ఉండేటటువంటి దొంగలందరినీ అదుపులో పెట్టాడు. కానీ స్వతసిద్ధంగా క్రూరుడు కదా, అహంకారం దానికి తోడయ్యింది, పైగా దివ్య శక్తులు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ రోజు నుంచి గుళ్ళన్నీ మూసేయండి అన్నట్ట, దేవాలయాలన్నీ మూత పెట్టండి, ఎక్కడ ఎవరు ఎవరిని పూజించద్దు, ఎందుకంటే రాజంటే విష్ణు స్వరూపుడు, నేనే విష్ణువుని, నేనే ఈశ్వరుణ్ణి, నన్నే పూజించండి, నన్నే కొలవండి, అసలు దేవుడు లేడు, నేనే దేవుణ్ణి అన్నట్టు వీడు దొంపదగ. ఇలాంటి వాడు ఒక్కడుంటే సమరం, ఆ లవణం, ఆ ఘోరగారి క్యాంపీ వాళ్ళు ఎంత ఆనందపడిపోతారు. వాడు ఇలా చాటించగానే హడిలిపోయారు ప్రజలు. ఇదేమిటిని, ఆలయంబులన్నీయును మూత పడిపోయినకట, గుళ్ళన్నీ మూత పడిపోయాయట, అగ్రహారాలన్నీ లాగేసట, మ్లేచ్చులు పెరిగిపోయారు, అందరికీ దుఃఖం కలిగించిన వీడు కొందరికి మాత్రం ఆనందం కలిగించాడు. ఎవరికి, మధ్యశాలలు బాగా డెవలప్ చెయ్యండి, ఆబ్కారీ డబ్బు వస్తుంది అన్నాడు. తాగుబోతులకి బ్రహ్మానందం కలిగింది. పేకాట్రాయుళ్ళకి అందరికీ జూదశాలలు తెరవండి అన్నాడు. అబ్బాయి ఎంత గొప్ప రాజుగారండి అని వీళ్ళు ఆనందపడ్డారట. ఈ విధంగా పేకాట్రాయుళ్ళకి, తాగుబోతులకి, వ్యసనపురులకి బ్రహ్మానందం కలిగిస్తూ మహానుభావుడు. పౌరాణికులకి, అర్చకులకి మాత్రం శోకం కలిగించి గుళ్ళుకి, గోపురాలకి తాళాలు పెట్టించేశాడు. ఎక్కడ గుళ్ళోకి వెళ్ళేవాడు లేకుండా పోయాడు, వెడితే నరికేటివేవాడు. అల్లకల్లోలం చేసి జగత్తునంతా చేసిన వీడు ఇంకా ఏం చేశాట? అహోతవ్యం అదాతవ్యం విప్రాయనుచుదాత్తపగటిన్ అయష్టవ్యం అహోతవ్యం అదాతవ్యం విప్రాయ. ఇది వాడు వేసిన చాటింపు. అహోతవ్యం, ఎవడు యజ్ఞం చేయకూడదు, యజ్ఞగుండంలో నెయ్యి వెయ్యరాదు. తర్వాత అయష్టవ్యం, అసలు యజ్ఞం ఎత్తద్దు, అందులో నెయ్యి వేయడం దేవుడు ఎరుగు, అసలు యజ్ఞమే చెయ్యొద్దు. నెయ్యి కూడా వెయ్యని యజ్ఞాలు కొన్ని ఉంటాయిలేండి, అలాంటివి కూడా చెయ్యొద్దు. విప్రులకి ఎవడికి దానం చెయ్యొద్దు. అదాతవ్యం విప్రాయ, ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మడికి దానం చేయకండి అని చాటింపు వేశాడు. ఎప్పుడైతే యజ్ఞములు లేవో వర్షములు ఆగిపోయాయి. వర్షాలు ఆగిపోవడం వల్ల నదులలో నీరు తగ్గిపోయింది. ఉట్టినే ప్రాజెక్టులు కడతామని డబ్బులు ఇచ్చుకోవడమే తప్ప ప్రాజెక్టు కడితే నీరేది అందులో? ఎక్కడ నీటి చుక్కలేదు. కరువు మొదలయ్యాయి, కాటకాలు మొదలయ్యాయి, భయంకరమైన దుర్భిక్షం మొదలయ్యింది. క్రమంగా దొంగలు మళ్ళీ పెరిగారు. లోకమంతా అల్లకల్లోలం అయిపోయింది. వ్యసన పురులది రాజ్యం అయిపోయింది. దుర్మార్గులది పితూరీలు చెప్పేవాళ్ళది లోకమంతా నిండిపోయింది. వాళ్ళతోటి వాళ్ళదే రాజ్యం అయిపోయింది. మూర్ఖులు పెరిగిపోయారు, అజ్ఞానులు పెరిగిపోయారు, పాపాత్ములు పెరిగిపోయారు. బ్రాహ్మణోత్తములకి దాన ధర్మాలు లేకపోవడం వల్ల గుళ్ళు మూతబడిపోవడం వల్ల అర్చక వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయింది. స్వామీజీని పట్టుకుని జైల్లో వారేశారు. క్రమక్రమంగా లోకమంతా అస్తవ్యస్తమైపోయి అల్లకల్లోలం అయిపోయేసరికి లోకమంతా తలకిందులైపోయింది. అప్పుడు ఋషులు, సప్త ఋషులు, అత్రి భృగుకొత్స వశిష్ఠ మహర్షులు మొదలైన వాళ్ళు లేచారు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిలాగస్త్యాక్షపాదాంగిరస్యాండిల్య కృతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపితుర్వాసోపక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులు. ఇంతమంది ఋషులు ఒకనాడు కట్టగట్టుకుని సమావేశమై ఈ స్వయంభవమరు వంశంలో ఇంత పవిత్ర వంశంలో ఇంత త్రాష్ట్రుడు ఎక్కడ పుట్టాడండి? ఎక్కడ చూసినా యజ్ఞాలతో, యాగాలతో, ఆలయాలతో, భక్తులతో, నిత్య దానాలతో కళకళలాడుతూ సుభిక్షమై ఉండవలసిన ఈ భూమండలం, ఈ క్షోణీమండలం, నిక్షేపం వంటి ఈ క్షోణీమండలం అంతా అల్లకల్లోలమైపోయింది. దౌర్భాగ్యుడు తయారయ్యాడు. వీడిని మనమే చేతులారా నెత్తి మీద రాజం చేసుకున్నాం, వేసి పారేసిన ఓట్లు అందరం కలిసి వీడికి, దౌర్భాగ్యుడిని తెలిసినట్టు కూడా ఏదో లాభం అనుకుని నీచుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు వీడికి మంచిగా చెబితే అర్థమవుతుందో అర్థమవుదో సరే చూద్దాం, అందరం మంచిగా చెబుదాం, అప్పుడు కాకపోతే మన తపశ్శక్తి చూపిద్దాం అని ఈ మహర్షులంతా కలిసి బయలుదేరారు. మహారాజా, ఎటువంటి వంశం ఇది? ఈ భూమండలం అంతా ఎటువంటి ధన్యమైన దివ్యమైన కార్యక్రమాలు చేశారు మీ పెద్దలు? నువ్వేమిటి, యజ్ఞాలు వద్దంటావు, ధర్మాలు వద్దంటావు, దానం వద్దంటావు, సకల సత్కార్యక్రమాలు ఆపేశావు, దీనివల్ల లోకమంతా ప్రమాదం పాలైపోయింది. ఎప్పుడూ కూడా ఇంద్రుడు దేవతలందరికీ అధిపతి, ఆయనే మేఘాలకు అధిపతి, ఆయనకి యజ్ఞం చెయ్యాలి మనం. ముఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వాన గురియో వానగురియ కసవు వసుమతి పెరగును కసవు మేసి ధేనుగణము బ్రతుకు. ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగు నోనముగ పాడి కలిగిన మానవులను సురలు దనిసి మనుదురు తండ్రి. నాయన తండ్రి, మా మాట విను. ఈ లోకంలో యజ్ఞం చేసి తీరాలి. యజ్ఞం చేయటం వల్ల యజ్ఞానికి అధిష్టాన దేవత అయిన మేఘాధిపతి అయిన పర్జన్యుడు, భగవంతుడు, అమరేంద్రుడు, ఇంద్రుడు సంతోషిస్తాడు. ఇంద్రుడు సంతోషిస్తే మేఘాలను పంపుతాడు, వర్షం కురుస్తుంది. వాన కురియడం వల్ల భూమి మీద పచ్చగడ్డి బాగా పెరుగుతుంది, చక్కగా నదులు ప్రవహిస్తాయి, నీటితో సమృద్ధిగా ఉంటుంది, లోకంలో పంటలు పెరుగుతాయి, ఈ గడ్డి వేసి పశువులు బతుకుతాయి. పశువులు శుభ్రంగా పెరిగితే ఆవుల వల్ల, గేదెల వల్ల మళ్ళీ పాడి వస్తుంది. ఈ పాడి వల్ల నెయ్యి వస్తుంది. ఆ నేతిని మళ్ళీ దేవతలకి సంతోషంగా సమర్పిస్తాం, మనం శుభ్రంగా తింటాం, బలంగా తయారవుతాం. మళ్ళీ యజ్ఞాదుల వల్ల పాడీ పంట, పాడీ పంట వల్ల యజ్ఞాదులు, ఇది ఒక పెద్ద చక్రం నాయన. దేవతల్ని మనం సంతోష పెడితే దేవతలు మనల్ని సంతోష పెడతారు. ఇచ్చి పుచ్చుకునే బాంధవ్యం దేవతలది, మానవులది. సురలు ఆనందించాలంటే నరులు దేవకార్యాలు చేయాలి. పితృదేవతా కార్యాలు, నిజ దేవతా కార్యక్రమాలు నిత్యం జరిగితే లోకంలో ధర్మం శుభ్రంగా ఉంటుంది. ధర్మం ఉన్నంతకాలం ఏ కరువు కాటకాలు ఉండవు. మా మాట విను అనగానే పకపకాన పెట్టవాడు. మూఢులారా, పనికి మాలిన చదువులు చదివి 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 బుర్రలు పాడైపోయాయి. అసలు దేవుడు అంటే ఎవరు? ఎవడు రాజో వాడే దేవుడు. విష్ణువు కానివాడు రాజు కాడని మీరు వినలేదా? నా విష్ణు పృథివీపతి అంటే విష్ణువు కానివాడు మహారాజు కాడు. నేను విష్ణువుని కాబట్టే మహారాజునై పుట్టా. ఎవడు ఎదురుగుండా ఉంటాడో ఆ ప్రభువే దైవం. అంచేత ఎదురుగుండా ఉన్న ఈశ్వరుని నన్ను వదిలి ఎక్కడో లేనివాడు ఈశ్వరుడు అంటారేంటి? నా పరాక్రమంతో దొంగల్ని చావుగొట్టి మిమ్మల్ని రక్షించగలిగేవాడిని నేనే. యజ్ఞం చేస్తే నాకే ఇవ్వాలి ఆ వాట. ఏ పిండి వంటలైనా నాకే నైవేద్యం పెట్టండి, నేను అలా రుచి చూసి మీకు ప్రసాదంగా ఇస్తాను. నాకే మంగళహారతి పళ్ళాలు పట్టండి, నాకే అగరత్తుల ధూమం, అన్నీ నావే, సమస్తం నావే, మీరంతా నా భక్తులు, నా శిష్యులు, నన్ను పూజిస్తే చాలు, ఇక మీకు అన్ని కోరికలు తీరుస్తాను అని వెనక్కానుకుని టీవీకి పలికెట్టవాడు. మీరయ్యా విష్ణువంశం ఉందండి, విష్ణువంశం ఉంది కాబట్టే మీరు రాజులు అయ్యారు, అందులో సందేహం లేదు. అంశం ఉంది కానీ మీరే విష్ణువు కాలేరండి ఎప్పటికీ. తమరు దయతో మా మాట వినండి అన్నారట వాడు. ఏయ్, ఒక్కొక్కడికి ఉరిశిక్ష వేయిస్తాను, వెకిలి వేషాలు ఇస్తే కొరడా దెబ్బలు కొట్టిస్తాను, జాగ్రత్త ఏమనుకుంటున్నారు అని ఈ విధంగా రెచ్చిపోయి ఆ ఋషులందరినీ కొట్టడానికి సిద్ధమయ్యాట. ఋషులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, ఇంకా లాభం లేదు, ఇలా అయితే లోకం నాశనం అయిపోతుంది అనుకున్నారు. హుమ్ అన్నారట వాళ్ళు. అనగానే వాళ్ళందరిలోంచి దివ్యశక్తులు బయటకు వచ్చి అగ్నిజ్వాలను బయటకు వచ్చి వాడు డామ్ అని చచ్చిపడిపోయాట. ఆ అగ్నిజ్వాలకు ఒక నల్లగా అయిపోయి పడి చచ్చాడు. శవమైపోయాడు వాడు, మాడిపోయిన శవం పైగా. వాడు చచ్చిపోగానే దొంగల గుంపులు మరీ విజృంభించేశారు. రాజుగారు లేని రాజ్యం కాబట్టి ఇప్పుడు ఎలాగా ఉన్నరాజు చచ్చాడు దుర్మార్గుడు, మళ్ళీ దొంగలు పెరిగిపోయి లోకమంతా అల్లకల్లోలం అవుతోంది, మొదలుకొచ్చింది కథ ఎలాగా. అప్పుడు వాళ్ళు ఆలోచించారట, ఈ దరిద్రుడి శరీరాన్ని బాగా చిలకరిద్దాం అని చిన్న కవ్వాన్ని సృష్టించారట. ఆ బుల్లి కవ్వాన్ని పెట్టారట. వేనమన్యాయినం విప్ర మమంతు తత్కరాదభూత్ పృథుర్నామ మహాతేజ సపుత్రౌ ద్వావజీ జనత్. ఈ వేణుడి శరీరాన్ని మధించారు. ఇదిగో ఇక్కడ కొద్దిగా చెబుతాడు, మళ్ళీ కొన్ని బయట వేణుడి శరీరంలో ఎక్కడెక్కడి నుంచి ఎవరు పుట్టారో అని చెబుతాడు. ఇందులో ఈ అవసరం లేదు, క్లుప్తంగా చెప్పేశాడు. వేణుడి శరీరంలో చెయ్యి నుంచి పుట్టుకొచ్చాట మంచి తేజస్వి అయిన పృథువు అనే ఒక చక్రవర్తి. ఆ చక్రవర్తి భూమిని పరిపాలించాడు. ఈ పృథు చక్రవర్తి కథ మళ్ళీ వస్తుంది కాబట్టి ఇక్కడ క్లుప్తంగా చెప్పాడు అనమాట. ఆ వేణుడి యొక్క కుమారుడు పృథువు, అతనికే వైణ్యుడు అని పేరు వచ్చింది. బలి చక్రవర్తి కథలో మీకు చెప్తారు చూడండి, అక్కడ ఏమని ఏమనంటే మహాత్ముడు భృగు మహర్షి యొక్క కుమారుడైన శుక్రాచార్యుడు అబద్ధం ఆడమన్నప్పుడు వైణ్య గజభూకాంతులు అర్థకామాసిన్ బాయగా నేర్చిరే అని. ఆశాపాశముతా కడు నిడువు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రవృతమేది నీ వలయ సామ్రాజ్యంబు ప్రాపించిన గాసింజందిరిగాక వైణ్య గయ భూకాంతాదులున్ అర్థకామాశన్ బాయక నేర్చిరేమును నిజాశాంతంబులం చూచిరే. ఓ రాజా, ఓ మహర్షి, ఆశ అనే ఒక పాశం చాలా పొడుగైనది, చాలా నిడిపోయినది, దానికి అంతం లేదు. సప్త సముద్రాలతో కూడిన భూమండలం అంతా పరిపాలించినా మనిషికి సంతృప్తి ఉండదు, ఈ సామ్రాజ్యం అంతా పొందిన మానవుడికి సంతృప్తి ఉండదు. పూర్వం వైణ్యుడు గయుడు మొదలైన రాజులు ఎంతమంది లోకాన్ని పరిపాలించలేదు అని చెప్పాడు. ఆ వైణ్యుడంటే ఈయనమాట, వేణుడి కొడుకు కాబట్టి వైణ్యుడు అన్నారు. ఆయనకి శిఖండి అని కొడుకు పుట్టాడు. ఆయనకి మళ్ళీ అంతర్ధానుడు హవిర్ధానుడు అనేవాడు పుట్టారు. ఈ హవిర్ధానులు చాలా గొప్ప ప్రజాపతులు, ప్రజలకి బ్రహ్మానందం కలిగించారు. వీళ్ళే శృక్కు శ్రువ అని మనకి యజ్ఞంలో చూసారో నెయ్యి వేయడానికి ఉపయోగిస్తాం, ఆ సుర్కు సురవలుగా మారిపోయారట వీళ్ళు తర్వాత కాలంలో. అందుకే హవిర్దానము అంటే హవిస్సు నేతిని దానము చేసేవాళ్ళుగా వాళ్ళు పేరు పొందారు. వాళ్ళు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించి యజ్ఞం చేసేటప్పుడు నిత్యం ప్రజలు మమ్మల్ని తలుచుకునేలా చేయమనగానే మీరు రెండు గరిట్లుగా మారుస్తున్నాను, ఒక గరిట్కి సుర్కు మరొక దానికి సురవ, ఇందులోంచి నెయ్యి ఒక దాంట్లో అందులో పోస్తారు, ఆ రెండో దానిలోంచి నేతిని యజ్ఞగుండంలో పోస్తారు. తద్వారా లోకంలో యజ్ఞం జరిగినప్పుడల్లా మిమ్మల్ని తలుచుకుంటారు, మీరు శాశ్వతంగా హవిర్దానులు అనే పేరుతో నిలబడతారని విష్ణు వరం ఇచ్చాడు. అటువంటి హవిర్దానులు పుట్టారట. మహానుభావుల వంశంలో దౌర్భాగ్యులు పుడతారు, దౌర్భాగ్యుల శరీరం నుంచి మళ్ళీ మహాత్ముడు. ఈ పృథు చక్రవర్తి విష్ణు స్వరూపుడు, అందుకే ఆయన వంశంలో హవిర్దానులు పుట్టారు. ఆ హవిర్దానుల వంశంలో 10 మంది కొడుకులు పుట్టారు, వాళ్ళకి ప్రాచేతసులు అని పేరు. ఈ ప్రాచేతసుల కొడుకే వాల్మీకి మహర్షి. ఈ ప్రాచేతసులు తపస్శాలురు, మహారుషులు. అంచేత చిన్నప్పటి నుంచి వాళ్ళు బ్రహ్మస్వరూపులే తపస్సు చేశారు. ఆ తపోనిష్టాగిరిష్ఠుల వంశంలోనే వరుణుడు పుట్టాడు, ఆ వంశంలోనే వశిష్ఠాదులు పుట్టారు, ఆ వంశంలోనే ఇదిగో వాల్మీకి కూడా పుట్టాడు. అయితే కొంతకాలం మధ్యలో భగవద్భక్తి విడిచిపెట్టి అజ్ఞానంతో చరించటం వల్ల కొంతమంది ఆయన్ని పుట్టుకతో పోయేవాడు అనుకుంటారన్నమాట. ఇక ఈ వంశంలో చంద్ర భగవానుడు కూడా పుట్టాడు. తర్వాత దక్షుడి కూతుళ్ళు ఈ వంశంలో ఉండేటటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నారు. ఆ దక్షుడి కుమార్తెల వల్ల భద్రవతి అనే ఒక కుమార్తె చంద్రుడికి కలిగింది. ఆ చంద్రుడి యొక్క భద్రవతి కుమార్తె భద్ర అనే పేరుతో నదిగా కూడా మారింది. దేవతలు మనుష్యులు ఎంతోమంది దక్షుడి వల్ల జన్మించారు. దక్షుడికి చాలామంది కూతుళ్ళు ఉన్నారు, ఆయనకు 60 మంది కుమార్తెలు ఉన్నారు. వాళ్ళని ధర్మదేవత పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మరో భార్య వల్ల 14 మంది పుట్టారు. వాళ్ళని 14 మందిని కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు. ఆ కశ్యప ప్రజాపతికి ఆ భార్యల వల్ల, అతిథి వల్ల దేవతలు, దితి వల్ల రాక్షసులు, కద్రువ వల్ల పాములు, సురస వల్ల 1000 పడగలు కలిగిన పాములు, వినత వల్ల పక్షులు, మానవి అనే ఆవిడ వల్ల మానవులు, ఇలా ఎంతోమంది జనం పుట్టుకొచ్చారు. వైరిణి అని, ఆవిడనే వీరిణి అని కూడా అంటారు. ఆవిడ కూడా దక్షుడి భార్య. ఆవిడ వల్ల ఒకేసారి 1000 మంది కొడుకులు కూడా పుట్టారట. వాళ్ళని శబలులు అంటారు. ఈ 1000 మంది కొడుకులు భూలోకంలో తామర తంపరగా 60,000 మంది కుమారుల్ని కన్నారు. అప్పటి నుంచి భూమి మీద జనాభా కాస్త పెరిగింది. అంత పూర్వం జనాభా పెరిగేది కదట. దక్షుడి ధర్మమానని జగత్తులో ఈ విధంగా జనం పెరిగారు. ఇక తర్వాత దక్షుడి సంతానంలో దేవమాత అయినటువంటి అతిథి అనే ఆవిడ ఉన్నది. ఆ అతిథిని కశ్యపుడు పెళ్లి చేసుకున్నాడని చెప్పాం. ఆవిడకి ముందు ఇంద్రుడు పుట్టాడు. ఆ తర్వాత మరుత్వతి, వసువు, జామి, రేవ, భానువు, అరుంధతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అనేవారు పుట్టారు. వీళ్ళని ధర్ముడు తన భార్యలుగా స్వీకరించాడు. ఆ విశ్వకి విశ్వదేవతలు పుట్టారు, వాళ్ళనే విశ్వదేవులు అని కూడా అంటారు. ధర్మదేవత యొక్క సంతానంలో 11 మంది రుద్రులు కూడా పుట్టారట. ఏకాదశ రుద్రులు అంటారు. వీళ్ళంతా సింహాంశ స్వరూపులు. ఇక కశ్యపుని సంతానం గురించి బాగా చెబుతున్నాను విను. కశ్యప ప్రజాపతి మరీచి అనే మహర్షి కొడుకు. ఈ మరీచి బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టాడు. అందుకే అతను ఏమంటారు, బ్రహ్మ మానస పుత్రుడు అంటారు. మరీచి కొడుకు కాబట్టే కశ్యపుణ్ణి మారీచుడు అని కూడా అంటారు. ఈ మారీచుడు వేరు, రామాయణంలో వచ్చే మారీచుడు వేరు. వాడు రాక్షసుడు, ఈయనేమో ఈయనను పేర్లు పెట్టేసుకున్నంత మాత్రం చేత వాడు వీడు అటు అయిపోతాడు అనుకోకండి. మరి లేని పేరు కూడా ఈ కశ్యప ప్రజాపతి అతిథి వరసగా భార్య చెబుతున్నాడు. తితి, అరిష్ట, సురస, ధనువు, సురభి, వినత, తామ్ర, క్రోధవశ, ఇళ, కద్రువ, విశ్వ, ముని అనే 13 కన్యల్ని ముందు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 14 కన్యను కూడా పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళంతమంది కూడా కశ్యపుడి కూతుళ్ళే. కశ్యపుడి భార్యలంతా కూడా దక్షుడి కూతుళ్ళే. ఇందులో అతిథి కొడుకుల్ని ఆదిత్యులు అంటారు. ఆదిత్యులు అనగా ఎవరో చెబుతున్నారు వినండి. ఇంద్ర దాత, భగ, త్వష్ట, మిత్ర, అథ వరుణో, యమ, విపస్వాన్ సవితా పూష అంశుమాన్ విష్ణురేవచ ఏతే సహస్రకిరణాః ఆదిత్యాః ద్వాదశ స్మృతాః. ముందు ఇంద్రుడు పుట్టాడు, ఆ తర్వాత ధాత, ఆ తర్వాత త్వష్ట, ఆపై మిత్రుడు, తర్వాత వరుణుడు, నెక్స్ట్ యముడు, తర్వాత వివస్వాన్ సవిత పోష అంశుమాన్ విష్ణువు అని 12 మంది పుట్టుకొచ్చారు. పేర్లే, ఈ పేర్లు ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు, కానీ ఈ విష్ణు అనుకోకండి, ఈ పేర్లతో ఉండే 12 మంది దేవతలు పుట్టారు. ఈ 12 మంది అతిథి కొడుకులు కాబట్టి వీళ్ళని ఆదిత్యులు అంటారు. తర్వాత ఈ కశ్యపుడికి దితి అని 2వ భార్య ద్వారా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుట్టాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హలాదుడు అని 4 కొడుకులు పుట్టారు. ఈ ప్రహ్లాదుడికి మళ్ళీ ఆయుష్మంతుడు, శిబి, బాహులుడు, విరోచనుడు అని 4 పుట్టారు. అందులో విరోచనుడు అనేటటువంటి వాడు మహాబలవంతుడు. ఆ విరోచనుడి కొడుకే బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి ఏకంగా విష్ణుమూర్తికి వామనావతారంలో 3 దానమిచ్చిన మహాదాత కూడా. ఆ బలిచక్రవర్తికి 100 కొడుకులు ఉన్నారు. అందులో పెద్దవాడు బాణాసురుడు. కృష్ణావతారంలో కృష్ణుడితో పోరాడి తన కుమార్తె ఉషని కృష్ణుడి మనుమరాలు అనిరుద్ధుడికిచ్చి పెళ్లి చేసిన బాణాసురుడు వీడే. వాడికి 1000 చేతులు ఉండేవి. వాడు మంచి గుణాలు కలవాడు. మొదట్లో వాడు చాలా గొప్పవాడట. ఏతే సుత సుభహవో బాణో జ్యేష్ఠో గుణాధిక. బాణుడు నిజానికి గుణాధికుడు. అయితే వాడితో ఒక ఇబ్బంది వచ్చింది. ఒకప్పుడు శివుణ్ణి తన తపస్సుతో మెప్పించాడు. శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే ఆయన చాలా ఆనందపడిపోయి పరమేశ్వరుని చూచిన ఆనందంతో, పరమేశ్వర లోకంలో నీ నా అంత అదృష్టవంతుడు ఉండడు, నీ వంటి వాడు ప్రత్యక్షమయ్యాడు, కాకపోతే నా చిన్న కోరిక నువ్వు నీ భార్యతో నీ పిల్లలతో వచ్చి నాకు గేట్ కీపర్ ఉద్యోగం చెయ్యన్నట్ట, నా గుమ్మానికి కాపలాగానట్టు. వాడికి ఏం అహంకారం, ఎంత మూర్ఖత్వం. భగవంతుడిని నాకు పాలేరుతనం చేయని కోరుకుంటాడా? కోరాడు. శివుడు చిరునవ్వు నవ్వాడు. భక్తవశంకరుడు కదా, ఆ పాపం వల్లే బాణాసురుడికి 996 చేతులు పోయి 4 చేతులు మిగిలేచ్చేవారా. ఆ 4 చేతులు కూడా మిగిలి వాడు ఎందుకు బతికాడంటే విష్ణుమూర్తి ప్రహ్లాదుడి యొక్క వంశంలో వాళ్ళని చంపను అని మాటిచ్చాట. అందుకని ఆ 4 చేతులతో వాడిని బతకనిచ్చాడు. ఆ మూఢుడు ఎప్పుడైతే ఒక్కసారి పరమాత్ముడు అంతటి వాడు మాకు సేవ చేస్తాడో, మాకు సేవకుడని భావించాడు, అలాంటి మాట అనకూడదు, నోటిలోంచి ఉచ్చరించకూడదు. ఆ మాట ఉచ్చరిస్తే ఎప్పుడో ఒకసారి అహంకారం నెత్తి మీద ఒక్క డబ్బ డామని కొడతాట. ఆయన కొట్టేశాడు వాడిని. మొదట్లో మంచివాడయ్యుండి కూడా, భక్తుడయ్యుండి కూడా, గుణాధికుడయ్యుండి కూడా, నిరంతర శంకర కింకరుడయ్యుండి కూడా అహంకార వశాత్తుకి లోటు, అహంకార వశాత్తు అతడు భ్రష్టుడయ్యాడు. ఆ విశేషాలన్నీ రావలసినప్పుడు వస్తాయి. ఇక్కడ ఊరికే సంతానాలు మన్వంతరం అంటాం, దీని గురించి చెప్పుకుపోతాడు అంతే, క్లుప్తంగా టకటక. అవసరమైన చోట విశేషాలు చెబుతాడు. ఎందుకని, పురాణానికి 5 లక్షణాలు ఉన్నాయి. పురాణం అంటే ఏమిటి? పంచలక్షణం అంటే వంశము మన్వంతరానిచ, వంశం ఒకటి ఉండాలి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. సర్గ అంటే సృష్టి పుట్టడం, చెప్పాడుగా సృష్టి పుట్టడం. ప్రతిసర్గ ఆ సృష్టిలో నుంచి మళ్ళీ కొత్త సృష్టి రావటం. ఉదాహరణకి మనువు, మనువు భార్య వాళ్ళ నుంచి ఎలా పుట్టుకొచ్చారు, వాళ్ళ వంశం మన్వంతరం, ఆ మన్వంతరంలో ఎవరెవరు గొప్పవాళ్ళో చెబుతారు. ఇంకా వంశము అంటే ఏమిటి? సూర్యవంశం, చంద్రవంశం. సూర్యుడి నుంచి పుట్టినటువంటి వాళ్ళంతా స్వయంభూ మనువు మొదలైన వాళ్ళు, చంద్రుడి నుంచి పుట్టిన వాళ్ళంతా పూర్వ మొదలైన వాళ్ళు, అవి చెబుతాడు. వంశానుచరితము అంటే ఆ వంశంలో ఉండే వాళ్ళని ఎవరు ఆశ్రయించారు, ఎవరెవరిని వాళ్ళు పోషించారు, ఇవన్నీ చెబుతారు. ఇవి చెప్పాలి ఇక్కడ. అందుకని క్లుప్తంగా కొంత ఈ సర్గాదులు చెబుతున్నారు. అందులో భాగంగా బాణుడు గొప్పవాడు అని చెప్పాడు. అతడు 1000 భుజాలు గలవాడు. అతనికి ధృతరాష్ట్రుడు, సూర్యుడు, చంద్రుడు, దుర్యోధనుడు, నికుంభుడు, నాభుడు, గురువక్షుడు, కుంభి, క్షీభుడు, విభీషణుడు మొదలైన వాళ్ళు తమ్ముళ్ళు. అన్ని అస్త్రాలు ఎరిగిన వాడు వీడు. బాణుడు చిట్ట చివర అహంకారం పోయాక కృష్ణుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాక శివుడి యొక్క భక్తుడే మళ్ళీ శివుడితో సమానంగా ఆ కైలాసంలో ఉంటూ రోజు ఆయన సేవ చేసుకుంటూ అక్కడికి పోయాడు. ఇది రాక్షస సంతానం. ఇంకా తర్వాత ధనువు అనే ఆవిడ్ని కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడని చెప్పుకున్నాం. ఆవిడికి కూడా 100 కొడుకులు పుట్టారు, వాళ్ళనే దానవులు అంటారు. ఆ తర్వాత సురస అని ఒక ఆవిడ ఉంది. ఆ సురస అనే ఆవిడకి 1000 పడగలు కలిగినటువంటి మహావీరులైనటువంటి రాక్షసులు పుట్టుకొచ్చారు. సహస్ర బాహువులైనటువంటి సహస్ర ఫణములు కలిగినటువంటి ఆ పాములందరికీ తల్లి కాబట్టి సురసని నాగమాత అంటారు. ఆవిడ కొడుకుల్లో చాలా గొప్పవాళ్ళు ఇదిగో మన ఆదిశేషుడు మొదలైన వాళ్ళు. ఆ సురస నాగమాత మళ్ళీ మనకి ఎక్కడొస్తుంది? సుందరకాండలో గుర్తొస్తుంది మీకు. సుందరకాండలో ఆ నాగమాత అయినటువంటి సురసని దేవతలు పిలిచి హనుమంతుడు ఎరుతున్నాడు దారిలో అడ్డం కొట్టమంటే ఆవిడ అడ్డం కొడుతుంది, హనుమంతుడు తప్పించుకుని బయటపడతాడు. ఆ సురస అయిపోయాక తామ్ర అనే ఆవిడ ద్వారా సుఖి, శేని, భాసి, సుగ్రీవ, గురుద్ధిక, శుచి అనే పేర్లతో ఉండే పక్షుల్ని కన్నాడట కశ్యపుడు. అందులో సుఖి పిల్లలే చిలుకలు, శేని పిల్లలే డేగలు, తర్వాత భాసి అనే ఆవిడ పిల్లలే కురర పక్షులు, గురుద్ధ్రి అనే ఆవిడ పిల్లలే గ్రద్దలు. ఈ విధంగా ఈ పక్షి జాతి కూడా ఈయన నుంచి పుట్టుకొచ్చాయి. ఇందులో శుచి అనే ఆవిడకి మళ్ళీ హంసలు, బెగ్గురు పక్షులు, కాకులు, పావురాలు కడిగాట. సుగ్రీవ అనే ఆవిడకేమో మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు పుట్టుకొచ్చాయట. ఇంకా వినత అనే ఆవిడ సంతానం చెబుతున్నాం. వినత చాలా గొప్పది. ఆవిడ కూడా తన భర్తని భక్తి శ్రద్ధలతో ఆరాధించింది. ఆవిడకి 2 గుడ్లు పుట్టాయట పాపం ప్రారంభకాలంలో. గుడ్లు పుట్టగానే ఆవిడకి బాధ కలిగింది. ఇంతలో ఆవిడ సవతి కద్రువ అనే ఆవిడకి కొంతమంది పాములు పుట్టుకొచ్చారు. ఆ పాములే మనందరం రోజు అనుకునేటటువంటి మహాభయంకరుడైన తక్షకుడు, కర్కోటకుడు మొదలైన పాములు. వాళ్ళని చూడగానే వినతాదేవికి బాధ కలిగిందట. నా సవతికేమో బోల్డ్ మంది లుకలుకలాడుతూ సేమ్యాల్లాగా వెళ్ళిపోయే పాములు పుట్టుకొచ్చారు, నాకేమిటి ఎంత తపస్సు చేసినా గుడ్లు పుట్టేయి తప్ప పిల్లలు పుట్టడం లేదు అని ఒక గుడ్డుని తొందరపడి టప్పని బాల కొట్టేసిందిట. ఆ గుడ్డులోంచి ఈ శరీర పైభాగం తయారై తొడల దగ్గర నుంచి తయారు కానటువంటి కొడుకు పుట్టుకొచ్చాడు. ఊరువులు లేవు కాబట్టి వాణ్ణి అనూరుడు అన్నారు. అనూరుడు పుట్టి పుట్టగానే వాళ్ళ అమ్మను చూచి కోపంతో, దుష్టురాలా, నువ్వు తల్లివా, గోడ మీద బల్లివా, లేక రోడ్డు మీద వెళ్ళే పిల్లివా అని చెప్పి తల్లిని తిట్టి శిపించేసేట. ఏమని, నేను శరీరం తయారవ్వకుండా గుడ్డు పగలగొట్టావు ఈర్ష్య వల్ల, ఏ సవతి మీద ఈర్ష్య చూపించావో ఆ సవతికి నువ్వు బానిసైపోదువుగాక అని చెప్పించేసి ఆయన సూర్యుడికి రథసారథి అయిపోయాడు. అనూరుడు, అరుణుడు అంటారు ఆయన. అప్పుడు ఆవిడ, కొడుక ఎంత పని చేసావు, శపించావు, ఈర్ష్య అండం కంటే పిల్లలు లేకపోతే ఎంత బాధ, ఏ తల్లికైనా కొడుకులు కావాలని ఉంటుంది, కొడుకు సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తల్లికి పొరపాటును కూడా కొడుకుల మీద రవ్వంత ద్వేషం ఉండదు. పిల్లలు ద్వేషించే తల్లి ఎక్కడ ఉంటుందండి? ఎంత దుర్మార్గుడైనా కొడుకు అయ్యి ఉండొచ్చు కాక తల్లికి ఉండదు. నువ్వు ఎందుకు శపించావు నాయన అని బతిమాలుకుంటే అప్పుడు మళ్ళీ జాలిపడాయన, 500 ఏళ్ల పాటు ఈ 2 గుడ్డు జోలికి వెళ్ళకు. ఇప్పటికే 500 ఏళ్ళు అయింది ఆ గుడ్డు పుట్టి, ఇంకో 500 ఏళ్ళు అంటే 1000 ఏళ్ళు ఆ గుడ్డు అలా పరిపక్వం చెందితే అందులోంచి ఒక మహావీరుడు పుట్టి లోకానికే గర్వకారకుడైపోయే పుత్రుడు పుడతాడు అన్నది. అదిగో ఆ తర్వాత 500 ఏళ్ల తర్వాత ఆ గుడ్డులో నుంచి ఆ గరుత్మంతుడు పుట్టుకొచ్చాడు. ఆ తర్వాత ఈవిడికి మళ్ళీ కూతురు కూడా పుట్టింది. ఆవిడే సౌదామిని. సుదామ అనే పర్వతం మీద పుట్టింది కాబట్టి